వెల్కమ్ టు వీకెండ్ కామెంట్ బై ఆర్కే. 2G స్పెక్ట్రమ్ కేసులో వచ్చిన తీర్పుపై దేశ ప్రజలలో ఎలాంటి భావన ఏర్పడింది? ఈ తీర్పు తరువాత ప్రజలు ఎవర్ని వేలెత్తి చూపుతున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నెటిజన్లు ఎలాంటి సెటైర్లు వేస్తున్నారు? మోదీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం మబ్బులా ఎందుకు కరిగిపోతోంది? ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
గజం మిథ్య, పలాయనం మిథ్య. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో స్పెక్ట్రమ్ వేలంలో అక్రమాలకు పాల్పడడం ద్వారా 176,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడడం జరిగిందని నాటి కాక్ డైరెక్టర్ జనరల్ వినోద్ రాయ్ లెక్క తేల్చినప్పుడు దేశ ప్రజలంతా గుడ్లు తేలేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2 హయాంలో అంతా అవినీతేనని ప్రజలు భావించారు. ఫలితమే నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. ప్రధాని మోదీ దేశం నుంచి అవినీతిని పారద్రోలతారని, దేశాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తారని ప్రజలంతా నమ్మారు. అధికారంలోకొచ్చిన కొత్తలో నరేంద్ర మోదీ కూడా దేశ విదేశాలలో అవినీతి గురించి పదే పదే ప్రస్తావించారు. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ వ్యవహారంపై కోర్టు తీర్పు తర్వాత ఎన్నో సందేహాలు. ఎందుకంటే ఈ కుంభకోణం జరిగిందని యూపీఏ ప్రభుత్వం నింద భరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు జరిగిందంతా ప్రధాని మోదీ హయాంలోనే కావడంతో ఇప్పుడు ఎన్నో సందేహాలు. అదే సమయంలో దేశ ప్రజలలో నిస్పృహ, ఏ వ్యవస్థను నమ్మాలో, ఏ నాయకుడిని నమ్మాలో తెలియని అయోమయ పరిస్థితి. 2G స్పెక్ట్రమ్ కేసులో ప్రాసిక్యూషన్ అంటే సీబీఐ ఆసక్తి కోల్పోయిందని సీబీఐ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య ఆందోళన కలిగించక మానదు. ఈ వ్యవహారంలో 176,000 కోట్ల రూపాయలు కాకపోయినా ఎంతో కొంత అవినీతి జరిగిందని ప్రజలంతా నమ్మారు. ఎందుకంటే లబ్ది పొందిన కంపెనీల నుంచి నిందితురాలైన కణిమొళికి చెందిన టెలివిజన్ కంపెనీలోకి నిధులు ప్రవహించాయని సీబీఐ చెప్పింది. విచారణ సందర్భంగా ఆరోపణలను రుజువు చేయలేకపోవడం వల్ల కాంగ్రెస్ కు రాజకీయ ప్రయోజనం కలిగి ఉండవచ్చు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం ఆత్మరక్షణలో పడింది. వీటన్నింటికీ మించి దేశమే వంచనకు గురైంది. అవును, అధికారంలో ఎవరున్నా మనమంతా వంచనకు గురవుతూనే ఉన్నాం. ప్రధాన రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్న ఆటలో ప్రజలే వంచితులవుతున్నారు. స్పెక్ట్రమ్ కేసులో అవాస్తవాలను, కల్పితాలను పోగేశారని, ఆరోపణలను రుజువు చేయడంలో దర్యాప్తు సంస్థ దారుణంగా విఫలమైందని, ప్రాసిక్యూషన్ తీరు నిరాసక్తంగా ఉండిందని సీబీఐ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పవలసిన సంస్థలు మౌనం దాల్చాయి. ఫలితంగా ప్రజల వేళ్లన్నీ కేంద్ర ప్రభుత్వంపైనే తిరిగాయి. ఎందుకంటే సీబీఐ గాని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గాని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తున్నాయి. సీబీఐ పంజరంలో చిలకలా మారిందని గతంలో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి ఆదేశాలకు అనుకూలంగా ఈ దర్యాప్తు సంస్థలు ఆడుతుంటాయని ప్రజలందరికీ తెలిసిందే. తాజా తీర్పు పర్యవసానాలకు ఎవరు బాధ్యత వహించాలన్నదే ఇప్పుడు ప్రశ్న. దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణంగా ప్రచారం పొందిన 2G స్పెక్ట్రమ్ కుంభకోణం విషయంలోనే దర్యాప్తు సంస్థలు నిరాసక్తత ప్రదర్శిస్తే మిగతా కేసుల గతేమిటి? ఈ కేసులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు తప్పైతే ఆ విషయాన్ని ఎవరు ఎందుకు గట్టిగా చెప్పలేకపోయారు? సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులో కింది స్థాయి న్యాయమూర్తి ఆషామాషిగా తీర్పు ఇవ్వగలరా? నేరాన్ని రుజువు చేయడంలో దర్యాప్తు సంస్థలు ఎందుకింత ఘోరంగా విఫలమయ్యాయి? కేసు తుస్సుమనడానికి కారకులెవరు వంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. తీర్పు తర్వాత నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం తాను ఆత్మస్థుతి చేసుకోదలుచుకోలేదని హుందాగా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తరపున స్పందించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోనక్కర్లేదని నిష్ఠూరం పోయారు. ఈ తీర్పులా రావడానికి ఎవరు కారణమో ఎందుకో తెలియదు గాని దానివల్ల కాంగ్రెస్ పార్టీకి నైతిక స్థైర్యం పెరిగిందని చెప్పవచ్చు. ఈ పరిణామం ఆ పార్టీకి రాజకీయంగా కూడా టానిక్ లా పనిచేస్తుంది. తమపై ఇంతకాలం తప్పుడు నిందారోపణలు చేశారని కాంగ్రెస్ నాయకులు చెప్పుకోకుండా ఎందుకుంటారు? ఈ వ్యవహారంలో కుంభకోణం జరిగిందా లేదా అన్నది న్యాయస్థానాలలో రుజువు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపైనే ఉంది. ఈ కేసు వల్ల రాజకీయంగా లబ్ధి పొందింది కూడా ఆ పార్టీనే కదా. తీర్పు కన్నా తీర్పులో భాగంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పుడు దేశ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తేడా లేదు. దర్యాప్తు సంస్థలు నిరాసక్తత ప్రదర్శించడానికి ప్రధానమంత్రి కారణమో కాదో తెలియదు గాని సగటు ప్రజలు మాత్రం ఆయననే అనుమానిస్తున్నారు. యాదృచ్ఛికంగా కావచ్చు గాని ఇటీవలే నరేంద్ర మోదీ చెన్నై పర్యటన సందర్భంగా డిఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించడం, ఢిల్లీలో తన నివాసానికొచ్చి విశ్రాంతి తీసుకోవాలని సూచించడం ప్రజల అనుమానాలకు ఊతమిస్తోంది. స్పెక్ట్రం కేసులో నిందితురాలైన కణిమొళి డిఎంకే అధినేత కూతురు కావడం, మరో ప్రధాన నిందితుడు నాటి కేంద్ర మంత్రి ఏ రాజా డిఎంకే నాయకుడు కావడం వల్ల ప్రధానమంత్రి పాత్ర ఉండి ఉంటుందన్న అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. అతి పెద్ద కుంభకోణంగా ప్రచారం పొందిన ఈ కేసులోనే తీర్పులా వస్తే మిగతా కేసుల సంగతి ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. తీర్పు తర్వాత సోషల్ మీడియాలో వెల్లువెత్తిన సెటైర్లు దేశ ప్రజల మనోగతానికి అద్దం పడుతున్నాయి. ఇప్పుడు డిఎంకే అంటే ద్రవిడ మున్నేట్ర కజగం కాదు, ద్రవిడ మోదీ కజగం అని కొందరు చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీ వ్యక్తిత్వానికి మచ్చగా మారింది. దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి జాడ్యాన్ని వదిలించే సత్తా ఉన్న నాయకుడు నరేంద్ర మోదీ అని దేశ ప్రజలు నిజంగా నమ్మారు. యూపీఏ పాలన అంతా అవినీతిమయమని చిరాకు పడి ఆయనను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ నమ్మకంతోనే గత 3.5 ఏళ్లుగా మోదీ తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థించారు. ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అనుకూలంగా తీర్పిచ్చారు. పెద్ద నోట్లను రద్దు చేసినా, హడావుడిగా జీఎస్టీ అమలు చేసినా అవినీతిని హరింపజేయడానికే ప్రధానమంత్రి సదరు నిర్ణయాలు తీసుకున్నారని భావించి కష్టాలను సైతం ఓర్చుకొని అండగా నిలబడ్డారు. ఇప్పుడు అదే ప్రజలు ఈ తీర్పు తర్వాత అదే నరేంద్ర మోదీపై సెటైర్లు వేస్తున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక జగన్మోహన్ రెడ్డి వంతు, ఆయన కూడా నిర్దోషి అని కోర్టులు తీర్పిస్తాయి. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు ఆధారాలు ఇవ్వలేవు కనుక అని సోషల్ మీడియాలో ప్రచారమైన వ్యాఖ్య ప్రజలలో నెలకొన్న నిరాశ నిస్పృహలకు నిదర్శనం కాదా? బంద్ కరో ఏ నాటక్ అని మరికొందరు అన్నారంటే ప్రజలలో గూడు కట్టుకున్న అసమ్మతి ఆవేదన తెలియడం లేదా? ఈ వ్యాఖ్య ఎవరు చేశారో గాని ఎంతకాలం ఈ నాటకాలు అని ప్రశ్నించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అవినీతికి సంబంధించిన కేసులు ఇలా నీరు కారిపోవడం వల్లనే అవినీతికి పాల్పడిన వారు కూడా దర్జాగా ఎన్నికలలో పోటీ చేయగలుగుతున్నారు, అధికార అందలాలు అందుకుంటున్నారు. ప్రజలమైన మనం మాత్రం పిచ్చోళ్లుగా మిగిలిపోతున్నాం. 2G స్పెక్ట్రం కేసులో 176,000 కోట్ల రూపాయల అవినీతి జరగకపోయినా ఎంతో కొంత అవినీతి కూడా జరగలేదా? ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకపోయినా ఒక కేంద్ర మంత్రిని, ఒక ఎంపీని జైల్లో ఎందుకు పెట్టినట్టు? వారిని అరెస్ట్ చేసినప్పుడు వారిపై ఉన్న నేరారోపణను రుజువు చేయగలమా లేదా అన్న విషయం దర్యాప్తు సంస్థలకు తెలీదా? సిబిఐ వంటి దర్యాప్తు సంస్థల ప్రతిష్ట ఏం కావాలి? ఇలా అయితే ఈ దేశంలో అవినీతికి పాల్పడడం హక్కుగా మారదా? ఈ మధ్య చెన్నైలో ఆదాయ పన్ను శాఖ అధికారులు తమ నివాస గృహాలపై దాడులు చేయడంపై శశికళ వర్గానికి చెందిన దినకరన్ స్పందిస్తూ, మేం మాత్రమే అవినీతికి పాల్పడ్డామా, మిగతా వారంతా మహాత్మాగాంధీ వారసులా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ తీర్పు తర్వాత ఎవరైనా ఇదే ప్రశ్న వేస్తారు, ఎంత భారీ స్థాయిలో అవినీతికి పాల్పడినా ఏ తప్పు చేయలేదని ఎలా బుకాయించగలరు? బుకాయించే అవసరం కూడా లేదు. ఎందుకంటే వారు నిర్దోషులని తీర్పులొచ్చేలా దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయి. ఏదేమైనా అవినీతి అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకుని దేశ విదేశాలలో ఖ్యాతిని పెంచుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇప్పుడు ఆస్త్రం కూడా లేకుండా పోయింది. ఇకపై జరగనున్న ఎన్నికలలో ఆయన ఏ అంశాన్ని ఎత్తుకుంటారో చూడాలి. నరేంద్ర మోదీ రూపంలో ప్రజలలో ఇప్పటి వరకు ఉన్న ఆశ కూడా ఇప్పుడు పోయింది. ఈయన కూడా ఇంతేనా అని సగటు గృహిణి కూడా వ్యాఖ్యానించే పరిస్థితి ఇప్పుడు దేశంలో ఉంది. పాలకులకు ప్రజల మనోభావాలతో పనిలేదు. వారి రాజకీయ అవసరాలు వారివి, వాటికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఆ క్రమంలోనే ప్రజలలో ఆశలు రేకెత్తిస్తారు. అవసరం తీరాక ఆశలపై నీళ్లు పోస్తారు. మూలన పడిన చిన్నా చితకా కేసులను కూడా వెలికితీసి రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెడుతున్నారే. 2G వంటి కేసులోనే తీర్పులు రావడానికి కారణమైన వారు ఏ మొహం పెట్టుకుని కొత్తగా కేసులు పెడతారు? అయినా అవినీతి అనేది ఈ దేశంలో ఒక మిథ్య, జరిగినట్టుంటుంది కానీ జరగదనుకోవాలి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా ఇకపై తలగరేసి తిరగొచ్చు. కోర్టు తీర్పు అనేది కేవలం సర్టిఫికేట్ మాత్రమే. ఆ సర్టిఫికేట్ కావాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న వారితో సఖ్యతగా మెలిగితే చాలు, అంతా పైవారే చూసుకుంటారు. కేసులు కూడా రాజకీయ కారణాలతోనే నమోదు కావడమే అన్నింటికీ మించిన విషాదం. కర్ణాటకకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుణ్ణి కాంగ్రెస్ లో చేరాల్సిందిగా యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఒత్తిడి తెచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాడు అధికారంలో ఉన్న దివంగత రాజశేఖర రెడ్డి స్వయంగా పూనుకొని ఆ నాయకుడిపై ఒత్తిడి తెచ్చారు. అయినా సదరు నాయకుడు లొంగలేదు. దీంతో ఆగ్రహించినప్పటికీ ఢిల్లీ పెద్దలు ఆయన మైనింగ్ అక్రమాలకు పాల్పడినట్టు సిబిఐతో కేసు నమోదు చేయించారు. మన దగ్గర జగన్మోహన్ రెడ్డి విషయమే తీసుకుందాం. ఆయన బుద్ధిగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి సోనియా గాంధీకి విధేయత ప్రదర్శించి ఉంటే సిబిఐ కేసుల్లో ఇరుక్కునేవాడు కాదని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఈ రెండు సందర్భాల్లోనూ సదరు వ్యక్తులు తప్పు చేశారా లేదా అని కాకుండా రాజకీయ కారణాలే వారిపై కేసులు నమోదు కావడానికి కారణమయ్యాయి. అక్రమాలకు పాల్పడినా రాజకీయంగా ఉపయోగపడితే కేసులు కూడా ఉండవన్నమాట. న్యాయస్థానాల జోక్యంతో కేసులు నమోదైనా తర్వాత కాలంలో రాజకీయ ప్రయోజనం ఉందనుకుంటే సదరు కేసులను నీరుగారుస్తారు. 2G స్పెక్ట్రమ్ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఉండకపోతే అసలు కేసే నమోదయ్యేది కాదు. యూపీఏ హయాంలో కేసు నమోదైతే ఎన్డీఏ హయాంలో తీర్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డితో పాటు కర్ణాటక భారతీయ జనతా పార్టీ నాయకుడిపై కూడా యూపీఏ హయాంలోనే కేసులు నమోదయ్యాయి. ఎన్డీఏ హయాం వచ్చినా ఇంకా వారిపై తీర్పులు రాలేదు. తీర్పులు ఎప్పుడొస్తాయో తెలియదు. జరుగుతున్న తంతును చూస్తే డీల్ కుదరలేదని భావించవలసి ఉంటుంది. పాలకులకు నిందితులకు మధ్య డీల్ కుదిరితే దర్యాప్తు ఒకలా, డీల్ కుదరకపోతే మరోలా ఉంటే అవినీతి పరుల గురించి మాట్లాడే అర్హత నరేంద్ర మోదీకే కాదు, ఎవరికీ ఉండదు. అవినీతి కుంభకోణాలు ఆటలో అరటి పండులా మారిపోతున్నాయి. ఎవరో ఆట మొదలు పెడతారు, మరెవరో ఆట ముగిస్తారు. మధ్యలో జనాన్ని పిచ్చివాళ్లం చేస్తారు. 2G కేసులో దర్యాప్తు మధ్యలో సిబిఐ ఆసక్తి కోల్పోయింది అని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యకు సమాధానం తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదా? ఉంటే న్యాయమూర్తి వ్యాఖ్య నిజమా కాదా అన్నది స్పష్టం చేయాలి. తీర్పుపై అప్పీల్ చేసినంత మాత్రాన ఒరిగేదేముంటుంది? అక్కడ కూడా ఆసక్తి చూపుతున్నారన్న గ్యారంటీ ఏముంది? మన దేశంలో ప్రజలకున్నది ఓటు హక్కు మాత్రమే, మిగతా ఏ హక్కులు లేవనుకోవాలి. ఏ రాజకీయ పార్టీ ఎక్కువ రసవత్తరంగా నాటకం ప్రదర్శిస్తే ఆ పార్టీకి ఓటేసి బాధ్యత తీరిందనుకుంటాం. అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించడం వ్యర్థమే అవుతుంది. తాజా తీర్పు పుణ్యమా అంటూ కేసులలో చిక్కుకున్న వారిలో ఆత్మస్థైర్యం పెరిగింది. డీల్ కుదుర్చుకుంటే నిరాసక్తత ప్రదర్శించడానికి దర్యాప్తు సంస్థలు సిద్ధంగా ఉంటాయి కదా. మనకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటూ ఉండి ఉండవచ్చు. డీల్ కుదిరితే ఏమవుతుందో, జగన్మోహన్ రెడ్డి కేసులో ఇది వరకే రుజువైంది. ఆయనకు బెయిల్ రావడానికి ముందు తాము దాఖలు చేసిన ఛార్జ్షీట్ కు భిన్నంగా కొన్ని సంస్థలలో క్విట్ ప్రోకో జరగలేదని సిబిఐ అధికారులే స్వయంగా అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఆయనకు బెయిల్ లభించింది. ఇంతకాలానికి ఇప్పుడు ఎక్కడ ఏం బెడిసికొట్టిందో తెలియదు గాని క్విట్ ప్రోకో జరగలేదని తాము దాఖలు చేసిన అఫిడవిట్ ను ఉపసంహరించుకుంటున్నామంటూ సిబిఐ మరొక కొత్త అఫిడవిట్ దాఖలు చేసింది. ఎటొచ్చి రాజకీయంగా ఏమాత్రం ఉపయోగం లేని వారు మాత్రం అవినీతికి పాల్పడిన సందర్భాల్లో శిక్షకు గురవుతారు. దీన్ని బట్టి ఎవరు అవినీతికి పాల్పడవచ్చు, ఎవరు అవినీతికి పాల్పడకూడదో నిర్ణయించుకోవాల్సింది కూడా సదరు వ్యక్తులే.
నరేంద్ర మోదీకి అచ్చేదిన్ పోయే పరిస్థితి ఎందుకొచ్చింది? గుజరాత్ ఎన్నికలలో మోదీ గెలిచి ఓడినట్ట, ఓడి గెలిచినట్ట. గుజరాత్ ఎన్నికలలో బీజేపీ కాంగ్రెస్ ఆడిన వికృత నాటకం ఎలా ఉంది?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అచ్చేదిన్ పోతున్నట్టుగా అనిపిస్తోంది. తాజా పరిణామాలు ఈ అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. గుజరాత్ ఎన్నికలలో ఆయన సాంకేతికంగా గెలిచినా నైతికంగా ఓడిపోయారు. 2G స్పెక్ట్రం కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్నా లేకపోయినా సిబిఐ కోర్టు తీర్పుల రావడానికి ఆయన ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తోంది. ఇటీవలి కాలం వరకు నరేంద్ర మోదీ కీర్తి ప్రతిష్టలు ఆకాశమే హద్దుగా పెరిగిన ఇటీవలి కాలంలో తిరుగుముఖం పట్టాయని చెప్పవచ్చు. గుజరాత్ ఎన్నికలలో విజయం సాధించడానికై ప్రధానమంత్రి స్థాయినే కాకుండా ఆయన తన వ్యక్తిత్వాన్ని కూడా దిగజార్చుకున్నారు. గుజరాత్ లో అత్యసర మెజారిటీతో బయటపడడానికి ఏం చేసిందో తెలుసుకొనుకే ఈ విజయం వెనక ఎంతో కష్టముందని చెబుతూ భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. గుజరాత్ లో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లు అనుసరించిన ఎత్తుగడలు రాజకీయాలలో విలువలు ఆశించే వారికి రోత పుట్టించాయి. ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ, కాలం కలిసి వస్తే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న రాహుల్ గాంధీ ముఖాముఖి తలపడ్డారు. ఒకరు మతవాదాన్ని నెత్తికెత్తుకోగా మరొకరు కులవాదాన్ని అందిపుచ్చుకున్నారు. ఇద్దరు కలిసి భిన్నత్వంలో ఏకత్వంలో సాగిపోతున్న భారతదేశంలో మతతత్వాన్ని కులతత్వాన్ని రెచ్చగొట్టారు. గుజరాత్ లో దళితులు, పాటేదారులు, బీసీలను రాహుల్ గాంధీ అక్కున చేర్చుకోగా గుజరాతీలలో మరో పర్యాయం హిందూ మనోభావాలను ప్రేరేపించే ప్రయత్నం నరేంద్ర మోదీ చేశారు. ఈ దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి, ప్రధానమంత్రి అవుదామనుకునే ఏ అభ్యర్థి కూడా ఇంతకు మునుపు ఇలా వ్యవహరించలేదు. ఈ ఖ్యాతి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీకే దక్కింది. అంత ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులే తమ రాజకీయ ప్రయోజనాల కోసం కుల మత తగులను రెచ్చగొడితే భిన్నత్వంలో ఏకత్వం ఏం కావాలి, దేశ సమగ్రత సమైక్యత ఏం కావాలి అని ఆలోచనాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ఆవేదన ఎలా ఉన్నా ఆ ఇద్దరు నాయకులకు గుజరాత్ ఎన్నికలు జీవన్ మరణ సమస్యగా మారాయి. అందుకే వారు అంతలా దిగజారుంటారు. గుజరాత్ లో నరేంద్ర మోదీకి ఓటమి అనే ఎదురు దెబ్బ తగలాలని చాలా మంది కోరుకున్నారు. గుజరాత్ లో ఓడిపోతే తాను బలహీన పడిపోతానన్న విషయం నరేంద్ర మోదీకి అందరికన్నా ఎక్కువ తెలుసు. అందుకే ఆయన సర్వశక్తులు వడ్డడమే కాకుండా సరికొత్త ఎజెండాను తెరపైకి తెచ్చారు. 22 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా ఆరో పర్యాయం గెలవడం సామాన్యమైన విషయం కాదని భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. అయితే వారు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది. 22 సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ 80 స్థానాలు గెలుచుకోవడం కూడా సామాన్యమైన విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉన్నందువల్లే ప్రజలలో తీవ్ర వ్యతిరేకతున్న క్యాష్ చేసుకోలేకపోయిందన్నది వాస్తవం. ఇప్పుడున్న రాజకీయాల్లో అధికారం లేకపోతే బతకలేని స్థితిలో రాజకీయ పార్టీలున్నాయి. ఆర్థిక వనరుల విషయంలో భారతీయ జనతా పార్టీ ముందు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడలేకపోయింది. 3.5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తులు ఆర్థికంగా లాభపడతారు, పార్టీ కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విషయంలో అలా కాదు, పార్టీనే ఆర్థికంగా పటిష్టంగా ఉంది. గుజరాత్ లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ 1,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని నిధులు సమకూర్చిన వారు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ వెసులుబాటు లేకపోవడం కూడా ఆ పార్టీ ఓటమికి ఒక కారణం. గుజరాత్ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని మెట్లు దిగజారగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొన్ని మెట్లు పైకి ఎగబాకారు. గుజరాత్ ఎన్నికలు జరిగే వరకు రాహుల్ గాంధీని పప్పు అని ప్రజలు కూడా భావించారు. ఆయన నాయకత్వంలో తమకు భవిష్యత్ ఉంటుందా అని కాంగ్రెస్ శ్రేణులు దిగాలుగా ఉండేవి. అలాంటి రాహుల్ గాంధీ గుజరాత్ లో తిరుగులేని శక్తిగా ఉన్న నరేంద్ర మోదీని ఎదుర్కొని నిలబడడం ఆషామాషి కాదు. అలవోకగా గెలవలసిన గుజరాత్ లో ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముచ్చెమటలు పట్టించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమికి సాకులు వెతకకుండా ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పడం ద్వారా రాహుల్ గాంధీ పరిణితి ప్రదర్శించారు. మొత్తం మీద ఆయన నాయకత్వంపై కాంగ్రెస్ శ్రేణులకు ఇప్పుడిప్పుడే భరోసా ఏర్పడుతోంది. మున్ముందు ఆయన ప్రదర్శించే పరిణితిని బట్టి కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ విషయానికొస్తే దేశంలో కాంగ్రెసేతర నాయకులు ఎవ్వరికీ లభించని ఆదరణ అలనాడు లభించింది. ప్రజలు ఆయనపై అంతులేని నమ్మకాన్ని పెట్టుకున్నారు. మోదీ 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగితే దేశం బాగుపడుతుందని ఆశించారు. అయితే జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆందోళనకరంగా ఉంటున్నాయి.
రెండు వేల
2019లో జరిగే ఎన్నికల్లో కూడా మోదీకే అధికారం అని మొన్నటి వరకు అందరూ భావించారు. ఇప్పుడు గుజరాత్ ఫలితాల తర్వాత వారిలో ఈ అభిప్రాయం మారుతోంది. సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనే అంత వ్యతిరేకత ఉంటే మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంతలోనే అంత మార్పు ఎందుకు అన్న విషయంలో ప్రధానమంత్రి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒంటెత్తు పోకడలు నియంతృత్వానికి తావుండదు, కానీ నరేంద్ర మోదీలో ఈ రెండు లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పార్టీలో ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదో ఎవరికి ఏమీ తెలియని పరిస్థితి కల్పించారు. అనుకున్నదే తడవుగా ముందు వెనక ఆలోచించకుండా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితమే ఇప్పుడు ప్రతికూల పవనాలు వీయడం మొదలైంది. ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టిందని, 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని ప్రధాని మోదీ గొప్పగా ప్రకటించుకున్నారు. అయితే సంఖ్యాపరంగా ఇది వాస్తవం కావచ్చు, కానీ అసలు విషయం వేరే ఉంది. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పడలేదు. ఈ మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్తో కలిసి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 16 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉన్నట్టు. ఇందిరాగాంధీని మించిపోవాలంటే మరో మూడు రాష్ట్రాలను భారతీయ జనతా పార్టీ తన ఖాతాలో వేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమా అన్న సందేహాలు నెలకొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వీస్తుందని చెబుతున్నారు. దక్షిణాదిన ఆ పార్టీకి ఇంకా పట్టు చిక్కలేదు. తమిళనాడులో పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి. తాజాగా 2G స్పెక్ట్రం కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెడకు చుట్టుకుంటోంది. దేశ ప్రజలందరూ ఆయనను అనుమానంగా చూస్తున్నారు. డిఎంకేతో దోస్తీ కోసమే కేసును నీరుగార్చారని ప్రజలలో విస్తృతంగా వ్యాపించింది. 2G కేసు వల్ల కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో భారీగా నష్టపోయింది. ఇప్పుడు న్యాయస్థానం ఆ కేసును కొట్టేయడంతో భారతీయ జనతా పార్టీకి కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని ఆరాధించిన ప్రజలే ఇప్పుడు అనుమానంగా చూస్తున్నారు. ఎన్నికలలో గెలుపు కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఈ లక్షణాలు ఉండేవి. ఇప్పుడు అవే లక్షణాలను భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా నరేంద్ర మోదీ వంట పట్టించుకుంటున్నారని ప్రజలు నమ్ముతున్నారు. దొందు దొందే అయితే మోదీ ప్రత్యేకత ఏమిటి? నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏం సాధించారో ఇప్పటికీ చెప్పలేని స్థితిలో ఉంది మోదీ ప్రభుత్వం. గుజరాత్ ఎన్నికలలో అభివృద్ధి నినాదం మాయమై మతవాదం తెరపైకొచ్చింది. ఫలితాల తర్వాత మాత్రం గుజరాత్ లో అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని ఇదే మోదీ చెప్పుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉచ్చారణకు కూడా నోచుకొని అభివృద్ధి అనే పదం ఫలితాల తర్వాత మాత్రమే మోదీ నోటి వెంట వెలువడ్డాన్ని ప్రజలు గమనించారు. నాయకుడిపై అనుమానం రానే కూడదు. ఒక్కసారి అనుమానం వస్తే ప్రతి సందర్భంలోనూ అనుమానిస్తూనే ఉంటారు. 2G స్పెక్ట్రం విషయంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే. కేసు నీరుగారిపోవడం వెనుక నరేంద్ర మోదీ పాత్ర ఉందో లేదో తెలియదు, అయినా ఉందనే ప్రజలు నమ్ముతున్నారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోవడం అంటే అపజయం కాచుకొని ఉన్నట్టే. గుజరాత్ లో గెలుపు వల్ల మోదీకి వ్యక్తిగతంగా మైలేజ్ రాకపోగా డ్యామేజ్ పెరిగింది. పులి మీద పుట్రలా 2G స్పెక్ట్రం కేసు తీర్పు వచ్చి పడింది. తన వ్యక్తిత్వం, విశిష్టతపై ప్రజలలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి నరేంద్ర మోదీ వెంటనే చర్యలు తీసుకుని పక్షంలో వచ్చే ఎన్నికల నాటికి ఆయన ప్రభ మరింత మసకబారుతుంది. రాజకీయ ప్రత్యర్థులను కేసులలో ఇరికించుకుంటూ పోవడం వల్ల కలిగే ప్రయోజనం ఎంతో కాలం నిలవదు. అధికారంలో ఉన్నవారు వ్యవహరించే తీరు, తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రమే ప్రజాభిప్రాయం అటూ ఇటూ మారుతూ ఉంటుంది. 2G కేసులో తీర్పు పుణ్యమా అని, ఇకపై దేశంలో అవినీతి అనేది ప్రచారాస్త్రం కాబోదు. కాంగ్రెస్ పాలనలో అవినీతి జరిగిందని చెప్పలేని పరిస్థితికి ఇప్పుడు మోదీ వచ్చారు. దీనివల్ల తన పాలనలో అవినీతి లేదు అని గొప్పగా చెప్పుకునే అవకాశం కూడా కోల్పోయారు. ఏదేమైనా ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన వారందరిలోకి నరేంద్ర మోదీ భిన్నమైన, విశిష్టత కలిగిన వ్యక్తి అని మనమందరం భావించాం. ఇప్పుడు మాత్రం ఓస్ మోదీ కూడా ఇంతేనా అని అందరూ కాకపోయినా చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఇది ఇవాల్టి వీకెండ్.